The following is a class on the Srimad Bhagavatam, 5th canto, 5th chapter, text number 1 through 8, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on September 8th, 1973, in Stockholm, Sweden.
This instruction of Rishabhdev is very, very important. Try to understand how this Krishna consciousness movement is a protest to the modern way of civilization. The leaders of the modern society, they want that people should be engaged in working like dogs and hogs and asses. They should not understand what is the value of life, what is the object of life. Let them always remain intoxicated and sense gratification and produce more product for sense enjoyment. This is modern civilization. All these factories, I understand that in this country the farmers are taxed so heavily that they are forced to work in the factory. This is a policy of the government leaders to engage people. If anyone wants to live peacefully, save time for developing Krishna consciousness, then the leaders of the society or the government will not allow him to do so. This is the position. So, you are all fortunate, or you are so kind that you have joined this movement despite all these obstacles in this country, not in this, all over the world. So, don't be disappointed. Go on preaching this philosophy of Krishna consciousness. There are many innocent people, they do not know what to do. There are poor, for a preacher, there must be vigilance. The preacher will see poor things. God, a devotee of God, innocent person and envious, jealous person. So,
Srila Prabhupada garu cheptunnaru, Srimad Bhagavatam, 5th skandham, 5th adhyayam, 1 nunchi 8 shlokalu. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇక్కడ వృషభదేవుడు ఇచ్చినటువంటి సూచన చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇది. మీరందరూ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది యథార్థంగా ఏమిటంటే, ఈ ఆధునిక నాగరికత ఏదైతే ఉందో ఆధునిక నాగరికతను చక్కదిద్దడానికి చేసేటువంటి ఒక తిరుగుబాటు లాంటివి. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏమని కోరుకుంటున్నారంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుక్కల్లాగా, పందుల్లాగా, పిల్లుల్లాగా, కేవలం శరీరం కోసము, శారీరకమైన ఇంద్రియభోగాల కోసం మాత్రమే కష్టపడాలి, పనిచేయాలి అని కోరుకుంటున్నారు. అసలు నిజంగా వాళ్ళెవ్వరికి కూడా తెలీదు జీవితం యొక్క అసలైనటువంటి విలువ ఏమిటి. ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత సాధించవలసిన లక్ష్యం ఏమిటి వాళ్ళెవరికి తెలియదు. వాళ్ళేమనుకుంటారంటే, ఈ సమాజంలో జనాలందరినీ కూడా మనం ఇదే విధంగా ఇంద్రియ భోగాల్లోనూ, ఎక్కువగా మత్తు పదార్థ స్వీకారాల్లోనూ ముంచేస్తే, ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియ భోగాల్లోనూ ఈ మత్తు పదార్థ స్వీకారాల్లో మునిగిపోయి వాళ్లలాగే ఉండేటువంటి ఇంద్రియ భోగానికి ప్రాకులాడేటువంటి మరింత మంది సంతానాన్ని లేదా సమాజాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. చివరికి అధునాతన సమాజం పేరుతో ఈ ఆధునిక నాగరికత ఈ విధంగా తయారైంది. ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఈ కర్మాగారాలు, ఇవన్నీ కూడా నాకు అర్థమైంది. నేను విన్నాను ఇక్కడ మీ దేశంలో రైతులందరికీ కూడా చాలా చాలా భారీగా పన్నులు విధిస్తారని, రైతుల్ని బలవంతంగా కర్మాగారాల్లోనూ పరిశ్రమలలోనూ పన్నులు చేయిస్తారని విన్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు మీ దేశంలో ఈ విధమైనటువంటి ఉద్దేశం ఉంటే, ఇలాంటి పథకాలు ఉంటే ప్రజల్ని ఏ విధంగా నిమగ్నం చేస్తున్నారో చూడండి. ఎవరైనా సరే ప్రశాంతంగా బతకాలి అని చెప్పి కోరుకున్నట్లయితే ఈ సమాజంలో, ఈ అధునాతన సమాజంలో దయచేసి కృష్ణ చైతన్య అభివృద్ధి కోసం మీరు సమయాన్ని పొదుపు చేసుకోండి. అలా కృష్ణ చైతన్యం కోసం సమయాన్ని పొదుపు చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నా గానీ, ఎవరైతే అధిపతుల స్థానంలో ఉన్నారో వాళ్ళు ఆ విధంగా జనాల్ని కృష్ణ చైతన్యం కోసం సమయం కేటాయించడానికి అంగీకరించడం లేదు, ఆ విధంగా చేయనివ్వడం లేదు. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. అదేవిధంగా మీరందరూ ఒక రకంగా చెప్పాలని చాలా దయామయులు. కారణం ఏమిటనంటే, మీ దేశంలో భక్తి చేయడానికి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా మీరందరూ ఆ కష్టాలన్నిటికీ కూడా ఓర్చుకొని మా ఉద్యమంలో, కృష్ణ చైతన్య ఉద్యమంలో మీరందరూ కూడా చేరారు. ఇక్కడ కూర్చోటి ఈ దేశంలోనే కాదండి, యావత్ ప్రపంచమంతటా కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ దేశాల్లో భక్తి చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటే కూడా వాటిని ఓర్చుకొని వాళ్ళు మా భక్తి ఉద్యమంలో చేరుతున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడద్దు. దయచేసి మీరు ఇదే విధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళండి. కృష్ణ చైతన్య తత్వాన్ని ఎంత వీలైతే అంత మీరు ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. ఎందుకంటే బయట ప్రపంచంలో చాలామంది అమాయక ప్రజలున్నారు, అసలు వాళ్ళందరికీ ఏం చేయాలి, ఏమి తెలియదు. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారాన్ని మాత్రం ఆపొద్దు. అందుకని ప్రచారకుడు అంటే ఎప్పుడు కూడా అతను చాలా చాలా దృష్టిని కలిగి ఉండాలి, చాలా అవగాహన కలిగి ఉండాలి. ఈ సమాజం పట్ల పూర్ణ అవగాహన అతనికి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రచారకుడు నాలుగు విషయాలు చూస్తాడు. ఏమిటో తెలుసా? అవి భగవంతుడు, భగవంతుని భక్తులు, అమాయక ప్రజలు, అసూయ జనులు. అంటే అసూయ అంటే కుళ్ళు మూతోళ్ళు. వీళ్ళందరినీ కూడా ప్రచారకుడు ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాడు.
So far God is concerned, we shall try to increase our love for God. This is one business. How? That is this Archang Vidhi to always the cause has to offer food stuff early to rise, offer Mangalartri, keep the temple very clean, yourself also, without being clean, without becoming brahmana, saucham, samadama saucham. We should always remember, when you come to the temple, don't think that here is a picture of Sri Chaitanya Mahaprabhu or Radha Krishna. They are not pictures, you should know. Personally, they are present.
అందుకని ప్రచారకుడు ఎప్పుడు కూడా ఈ నలుగురిని, భగవంతుణ్ణి, భగవద్భక్తుల్ని, అమాయక ప్రజల్ని, అసూయ జనుల్ని దృష్టిలో పెట్టుకుని ఉంటాడు. అంతేకాకుండా ఈ నలుగురితో ప్రచారకుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఆయన వ్యవహరిస్తాడు. భగవంతునికి సంబంధించినంత వరకు మనం అందరం కూడా ఏం ప్రయత్నించాలంటే, భగవంతుని పట్ల ఎలా ప్రేమను పెంపొందించుకోవాలా అని చెప్పి ప్రయత్నించాలి. అది మనం చేయవలసినటువంటి కార్యం. ఏ విధంగా ప్రేమను పెంపొందించుకోగలము? అర్చన విధి. ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో? అర్చన విధి, విగ్రహారాధన విషయంలో. మనం ఏ ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తున్నాం, ఎటువంటి నైవేద్యాన్ని భగవంతునికి మనం నివేదిస్తున్నాం, తెల్లవారుజామున నిద్రలేవడం, మంగళహారతికి చక్కగా హాజరవడం, స్వామికి చక్కటి మంగళహారతి చేయడం, మందిరాన్ని చాలా చాలా పరిశుభ్రంగా పెట్టుకోవడం, అంటే మీరు కూడా పరిశుభ్రంగా ఉండడం. ఎందుకంటే పరిశుభ్రత అనేటువంటిది లేకపోతే బ్రాహ్మణ లక్షణం అనేటువంటిది లేదు. శౌచం, శమో దమో తపస్ శౌచం, ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలానే మీరు మందిరం లోపలికి వచ్చిన తర్వాత, మీరు అనుకోకూడదు ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క చిత్రం ఉంది, లేదా రాధాకృష్ణుల యొక్క చిత్రం ఉంది, లేదా చైతన్య మహాప్రభు విగ్రహం ఉంది అలా అనుకోవద్దండి. వాళ్ళు ఊరికిన చిత్రపటాలు కాదు, లేకపోతే వాళ్ళేమి ప్రతిమలు కాదు, శిలా ప్రతిమలు కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యం, వాళ్ళు వ్యక్తిగతంగా గర్భగుడిలో వ్యక్తమై మన కోసం చూస్తూ ఉన్నారు. ఇది మనకు ఉండవలసిన అవగాహన.
He realized the personal presence by the quality of your devotional service. If your devotional service quality is not first class, then it will take time to realize that here is personally Krishna or Sri Chaitanya Mahaprabhu or the Acharyas are present here. This is a personal realization. The more you strictly follow the regulative principles, chant 16 downs regularly, the more you realize.
మీరు చేసేటువంటి భక్తియుక్త సేవలో నాణ్యతను బట్టి గర్భగుడిలో మీరు చూసినప్పుడు అక్కడ నిజంగా భగవంతుడే వ్యక్తమై ఉన్నాడు అనేటువంటి అవగాహన ఆధారపడి ఉంటుంది. మీరు చేసేటువంటి భక్తియుక్త సేవ నిజంగా ప్రథమ స్థాయిలోనో లేకపోతే అగ్రశ్రేణిలో లేదనుకోండి, నిజంగా కృష్ణుడు చైతన్య మహాప్రభు గర్భగుడిలో నా కోసం వాళ్ళు అక్కడ స్వయంగా నిలబడి ఉన్నారు అనేటువంటి అవగాహన రావడానికి ఇంకా సమయం పడుతుంది. గర్భగుడిలో ఆచార్యులు నా కోసం వాళ్ళు స్వయంగా అక్కడ ఆసీనులై ఉన్నారు అనేటువంటి సాక్షాత్కారం కలగడానికి ఇంకొద్దిగా సమయం పడుతుంది. ఇదంతా కూడా అంటే సాక్షాత్కారానికి సంబంధించినటువంటి విషయం. మీరు ఎంత నిర్దిష్టంగా కృష్ణ చైతన్య నియమ నిబంధనలు పాటిస్తారో, 16 మాల జపం చక్కగా చేస్తారో, అంత తొందరగా అంత చక్కగా మీకు సాక్షాత్కారాలు అనేటువంటివి కలుగుతాయి.
Is omnipotent. He can accept your service. He can bless you even from the picture. That is God's potential. If you think that this is just like ordinary picture, Jeevathanam Prapadnante, you know the story of Sakhi Gopal, the Chaitanya Charitamrita. The atheist is thinking that here is a stone statue, and the devotee is thinking that here is the Supreme Personality of Godhead. It is a question of quality of advancement.
ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. కాబట్టి నీ సేవనైనా ఎక్కడుండైనా సరే ఎలాంటి స్థితిలోనైనా స్వీకరించగలుగుడు. చిత్రపటం అనంటే భగవంతుడు చిత్రపటంలో నుంచి కూడా నువ్వు చేసే సేవను స్వీకరించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. అది భగవంతునికి ఉండేటువంటి శక్తి. కానీ అలా కాకుండా నువ్వు అనుకున్నావు అనుకో, ఇదేముంది చిత్రపటమే కదా, ఇందులో భగవంతుడు నిజంగా ఉంటాడా ఏమిటి, ఇదేముంది ఒక శిలా ప్రతిమే కదా అలా నువ్వు అనుకున్నావు అనుకో, దానిలో ఎటువంటి ఉపయోగం లేదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే కూడా ఏయధామాం ప్రబద్ధ్యంతి అనేటువంటి సూత్రం వర్తింపజేస్తాడు భగవంతుడు. నీకు సాక్షిగోపాలు చైతన్య చరితామృతంలో వస్తుంది. ఆ సాక్షిగోపాల చరిత్ర మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక నాస్తికుడే ఉంటాడు. ఆ నాస్తికుడు ఏమనుకుంటాడు, ఇదిగో ఈ గర్భగుడిలో ఇక్కడ ఏవో శిలా ప్రతిమలు ఉన్నాయి అనుకుంటాడు. అదే భక్తుడు వచ్చాడు అనుకోండి, భక్తుడు ఏమనుకుంటాడు, ఇక్కడ చూడు సాక్షాత్తు దేవదేవుడు భగవంతుడు నా కోసం ఇక్కడ ఆయన దయతో ఉపస్థితమై ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. అదే వ్యత్యాసం. ఇదేమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది.
Two Brahmanas, one young and one old went to Vrindavan. So the younger Brahman, young man, he served this old man on the way. It is the duty. Still in India, if there is any old man, it is now decreasing. And if there is young man, the young man is always ready to help the old man. So, at Vrindavan, after reaching the young man and the old man felt very much obliged by this sound. Felt obliged to the young man, and he said, "My dear boy, you have served me so nicely. Without your help, I could not come. So I have got some obligation to you. I want to reward you." So the young man says, "Sir, why you are thinking like that? It is my duty. You are just like my father. Whatever service possible I am giving you, there is no question of rewarding me. Actually, that is not service. If we serve somebody and with expectation of some reward, that is not service. That is business."
సాక్షి గోపాల చరిత్ర అంటే ఇది నేను మీకు ఇంతకుముందు చెప్పే ఉంటాను. ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక యువక బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరూ కూడాను బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్తుంటే ఆ యువకుడైనటువంటి బ్రాహ్మణుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడికి బృందావనం వెళ్ళడానికి గాను మార్గ మధ్యలో చాలా సహాయం చేస్తాడు, అనేక విధాలుగా సేవలు చేస్తాడు. సేవలు చేసిన తర్వాత బృందావనానికి తీసుకుని వెళ్తాడు. అయితే ఈరోజు కూడా మీరు భారతదేశంలో చూస్తే ఇప్పటికీ కూడా ఇది ఈ ఆచారంలో ఉందన్నమాట. ఎవరైనా సరే కాస్త వృద్ధులు కష్టపడుతుంటే కుర్రవాళ్ళు కనుక చూస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో పెద్ద అయినా ఇట్రా నేను సహాయం చేస్తానని చెప్పి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది అనుకోండి. అయితే ఎక్కడైనా సరే వృద్ధులు కష్టపడుతూ ఉండడం అనేటువంటిది చూశారు అని అంటే యువకులు వెంటనే వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు, ఏ విధమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలానే ఈ బ్రాహ్మణ యువకుడు కూడా వృద్ధ బ్రాహ్మణుడికి ఎంతో సహాయం చేశాడు. వాళ్ళు చివరికి బృందావనం చేరుకున్నారు. బృందావనం చేరుకున్న తర్వాత అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అనుకున్నాడు, నేను ఈ బ్రాహ్మణ యువకుడికి చాలా రుణపడి ఉంటానేమో, నాకు అనేక విధాలుగా ఎన్నో సేవలు చేశాడు ఇతను, అందువల్ల నేను ఇతనికి ఏదో విధంగా రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. అలా అనుకుని ఆ బ్రాహ్మణ యువకుడికి రుణపడి ఉంటానని చెప్పేసి భావించి అతను ఏమన్నాడు అనంటే, "ఇదిగో అబ్బాయి, నువ్వు నన్ను చాలా చక్కగా సేవించావు, ఎన్నో విధాలుగా నాకు సహాయం చేసావు. నువ్వు గనక ఈ విధంగా నాకు సహాయం చేయకుండా ఉండి ఉంటే అసలు నేను నిజంగా బృందావనానికి వచ్చి ఉండేవాడినే కాదు. కాబట్టి ఇప్పుడు నేను నీకు రుణపడి ఉన్నాను, కాబట్టి నేను ఏదో ఒక బహుమతి నీకు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను" అన్నాడు. అని అంటే దానికి ఆ యువకుడు అన్నాడు, "అయ్యా, ఎందుకు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? అసలు ఈ విధంగా మీకు సహాయం చేయడం నా బాధ్యత. నా తండ్రి వయసులో ఉన్నారు మీరు, కాబట్టి నాకు ఏ సేవ అవకాశం అయితే ఆ సేవ, ఏది వీలైతే అది సహాయం చేయడం నా బాధ్యత. నేను ఎంత వీలైతే అంత మీకు సహాయం చేశాను. ఇందులో చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలం ఆశించడం అనేటువంటిది పద్ధతిగా ఉండదు. వాస్తవానికి అలా ప్రతిఫలం ఆశించి చేస్తే అది సేవ అని అనిపించుకోదు. ఇప్పుడు మనం ఎవరికైనా సరే సేవ చేసాము, ఏదో సహాయం చేసాము, కానీ అది చేసేటప్పుడు ఇది నుంచి నాకు ఇది కావాలని చెప్పి ప్రతిఫలం ఆశిస్తూ కనుక చేసాం అనుకోండి, అలా చేసినట్లయితే అది ఎప్పటికీ సేవ కాదు. మరి ఏమవుతుంది? వ్యాపారం అవుతుంది.
So, the old man said, "No, I feel myself." So he said that my youngest daughter I will give you. So he said, sir, don't say like that, because you are rich man, I am poor man. Because in India state, the father, parents, they arrange for marriage. So they want equal status. If the father of the girl is rich man, then he must find out a son-in-law who is coming also from rich family. If he is educated, he wants a son-in-law who must be educated. So this young man was neither very much educated, nor at all rich, but this old man was aristocrat, rich man, educated, a complete different. So the young man said that, why you are promising like this? You do not know, you are talking before the deity. You should not talk like that, because it will not be possible. Even though you agree, your sons, your wife will not agree. So it will be a failure, and you are talking before the deity, you should be careful. So the old man insisted, no, maybe they are a protest, but it is my daughter, I can give it. Who can protest? I promise. So the young man said, now it is up to you, but you are promising before the deity, mind that.
అప్పుడు ఆ వృద్ధుడే ఉన్నాడంటే, అలా కాదు బాబు, నేను అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను నీకు రుణపడి ఉన్నాను, ఆ రుణం ఏదో ఒక రకంగా తీర్చుకుందామని. అందుకని నేనేమని భావిస్తున్నానంటే, నా చిన్న కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణి కూడా అన్నాడు, అయ్యా దయచేసి మీరు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు, దయచేసి ఇలా మాట్లాడద్దు, ఎందుకంటే మీరు చూస్తే చాలా ధనికులు, నేను చాలా పేదవాణ్ణి అని అని చెప్పన్నాడు. ఇలా ఎందుకన్నాడంటే, భారతదేశంలో ఇప్పటికి కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్లే వివాహాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ వీళ్ళకే వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం అనేది ఏమి ఉండదు. అందువల్ల సహజంగా ఏమనుకుంటారంటే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు దేనికైనా సరే ఒక సమ ఉజ్జి సమస్థాయి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆస్తుల్లో అంతస్తుల్లో మనకి సరితూగలిగే వాళ్ళు ఉన్నారా లేదా చూసి చేస్తూ ఉంటారు వివాహాలు అవి కూడా. అందుకనే అమ్మాయి తండ్రి మంచి ధనికుడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు అంటే, ఎవరైతే తాను అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నాడో ఆ ఇంట్లో వాళ్ళు కూడాను మంచి ధనికులే ఉండేటట్లుగా అతను చూసుకొని మాట్లాడుకుంటాడు. అలానే అమ్మాయి తండ్రి బాగా చదువుకున్నవాడు మంచి విద్యావంతుడు అనుకోండి, ఇంటికి వచ్చి అల్లుడు కూడాను బాగా మంచి విద్యావంతుడు అయి ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు, అలాంటి విద్యావంతుడే తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యువకుడు విషయానికి వచ్చేసరికి, బ్రాహ్మణ యువకుడు అంత ధనవంతుడు కాదు, పెద్దగా చదువుకోలేదు కూడా. అందుకని వృద్ధుడి విషయంలో చూస్తేనే మంచి ధనికుడు, చాలా ఎక్కువ పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి విద్వాంసుడు కూడా, రాజరికమైన కుటుంబంలో పుట్టిన ఉన్నాడు, రాజరిక కుటుంబానికి చెందినవాడు. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళిద్దరి పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉన్నాయన్నమాట. అందుకని మళ్ళీ ఆ యువకుడు ఏం చేశాడంటే, మళ్ళీ చెప్పాడు, మీరెందుకు ఈ విధంగా నాకు వాగ్దానం చేస్తున్నారు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, భగవంతుని విగ్రహాల ముందు మీరు మాట్లాడుతున్నారు, స్వామి విగ్రహం ముందు మీరు ఇలా మాట్లాడకూడదు. అసలు ఎందుకని మాట్లాడకూడదంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు నిజంగా చేయలేరు, సాధ్యం కాదు. మరి సాధ్యం కానప్పుడు మీరు స్వామి ముందు ఇలా మాట్లాడకూడదు అనేటువంటిది పద్ధతి కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అంగీకరించొచ్చేమో, కానీ మీ కుమారులు మీ భార్య వాళ్ళు అంగీకరించకపోతే మీరేం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు ధిక్కరించాల్సి వస్తుంది. కానీ మీరు వాగ్దానం ఎవరి ముందు ఇచ్చారు? విగ్రహం ముందు, స్వామివారి ముందు మీరు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం చాలా చాలా జాగ్రత్తగా చేయాలి మీరు అని చెప్పేసి చెప్పాడు. ఆ వృద్ధుడు అయినా ఒప్పుకోలేదు, గట్టిగా పట్టుబట్టన్నాడు, చూడు వాళ్ళందరూ కలిసి వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చుగాక, కానీ ఆ అమ్మ ఎవరు? నా కూతురు, కాబట్టి నేను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. అప్పుడు వాళ్ళందరూ ఎవరు ఎవరు వచ్చి నన్ను ఎదిరిస్తారు, ఎవరు వచ్చి నాకు అభ్యంతరం చెప్తారు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఈ చివరికి ఆ బ్రాహ్మణ యువకుడు అన్నాడు, సరే నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాల్సిందేమో చెప్పిస్తాను, ఇక మిగతాది మీ ఇష్టం. విగ్రహాల ముందు మీరు వాగ్దానం చేశారు, స్వామి కృష్ణుడు ముందు మీరు వాగ్దానం చేశారు, కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు మదిలో గుర్తుపెట్టుకోండి చాలు అని చెప్పి అన్నాడు.
So in this way, when they returned home, one day the old man, before his wife and son, said, my dear son, my dear wife, this girl should be offered to that young man. He was same village. What is this? How is it? This daughter can be offered to such poor man, he is not very educated. The old man said, no, it doesn't matter, I have promised. The boy, his eldest son said, no, it cannot be. And the wife said that if you give my daughter to that boy, then I shall commit suicide. So he was perplexed. Now what to do? So, he was thinking and praying to Krishna, Sir, I have promised before you, you kindly help me, so that they may not commit suicide, and I may also offer my daughter to that boy. You have to arrange for that. And Krishna has got such contradictory duties. He has to protect the thief as well as the man where theft is done, you see. Because everyone is praying that my things may not be stolen, and the thief is also praying, please give me some opportunity so that I can steal. And Krishna has to satisfy both.
ఈ విధంగా సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున భార్యని పెద్ద కొడుకుని పిలిచి చెప్పాడు. పెద్ద కొడుకుతో అన్నాడు, రే నాయన, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పేసి, తర్వాత భార్యతో కూడాను నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇలా నేను బృందావనం వెళ్ళినప్పుడు నాకు ఒక బ్రాహ్మణ యువకుడు చాలా సహాయం చేశాడు, అందువల్ల మన చిన్న కూతుర్ని ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆ బ్రాహ్మణ యువకుడు కూడా అదే గ్రామం అన్నమాట. ఎప్పుడైతే ఈ మాట ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడో, వెంటనే ఆ భార్య అరిచింది, అదేమిటి మన అమ్మాయిని ఆ పేదవాడికి దరిద్రుడికి ఇచ్చి ఎలా చేస్తాము, అసలు అతను చదువుకొని కూడా చదువుకోలేదు అని అని చెప్పాను. ఆ వృద్ధుడు అన్నాడు, అయినా కూడా ఏం పర్వాలేదు, ఎందుకనంటే నేను వాగ్దానం చేశాను, మరి వాగ్దానం చేశాను కాబట్టి మాట నెరవేర్చుకోవాలి కదా, అందువల్ల మన అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దాం. వెంటనే పెద్ద కొడుకు అన్నాడు, అది ఎలా కుదురుతుంది, అస్సలు అది కుదరనే కుదరదు అని చెప్పాను. తర్వాత మళ్ళీ అతని భార్య కూడా అంది, ఈ వృద్ధ బ్రాహ్మణుడి భార్య అంది, ఇదిగో చూడండి నేను చెప్తున్నాను, మీరు గనక మా మాట కాదని చెప్పి మన చిన్నమ్మాయిని గనక అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారనుకోండి, ఆ చేసిన వెంటనే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని చెప్పాను. ఇంకా ఆ మాటతో ఈ వృద్ధ బ్రాహ్మణుడికి ఏం అనాలో ఏం చేయాలో అసలు అర్థం కాలేదు, దిగ్భ్రాంతి చెందాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచించాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే కృష్ణుడికి ప్రార్థించాడు, స్వామి నేను నీ ముందు వాగ్దానం చేశాను ఆ రోజు, అందువల్ల దయచేసి ఇప్పుడు నాకు నువ్వే సహాయం చేయాలి. నాకు ఇప్పుడు ఎట్లా నువ్వు సహాయం చేయాలంటే, ఇటు నా భార్యను ఆత్మహత్య చేసుకుని చనిపోకూడదు, అటు నేను ఇచ్చిన మాట ప్రకారంగా మా చిన్నమ్మాయిని అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలి, ఏదో ఒకటి మరి అదంతా నువ్వే ఏర్పాటు చేయాలి, అంత భారం నీది అని చెప్పేసి అన్నాడు. కృష్ణుడికి ఎప్పుడు పాపం ఇలాంటివే వస్తూ ఉంటాయి, అన్ని పరస్పర విరుద్ధమైనటువంటి రెండు విషయాలు ఆయన దగ్గరికి వస్తే రెండు ఆయన నెరవేర్చాలని చెప్పేసి అంటారు. కృష్ణుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొంగని కాపాడుకోలేని ఎక్కడ ఎవరింట్లో అయితే దొంగతనం చేశాడో ఆ దొంగతనం ఏ ఇంట్లో జరిగిందో వాళ్ళని కాపాడుకోవాలి, దొంగిలించిన వాడిని దొంగిలించబడ్డవాడిని ఇద్దరిని కృష్ణుడు కాపాడుకోవాలి. ఎందుకని? ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుంటారు. ఈ దొంగిలించబడ్డవాడు వాడు ఏమైనా ప్రార్థన చేస్తుంటాడు మామూలుగా అంటే, స్వామి నా వస్తువులు కానీ నా ఆస్తిపాస్తులు కానీ ఎవరు దొంగిలించుకుంటారు చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. అవతల దొంగ ఏమైనా ప్రార్థన చేస్తుంటాడు, స్వామి ఏదో ఒక అవకాశం, ఒక మంచి సదవకాశం ఇప్పించకూడదా, ఒక మంచి ఇల్లు చూసుకుని పూర్తిగా దోచేసుకుని వెళ్ళిపోతాను, ఆయన ప్రార్థన చేస్తుంటాడు. కృష్ణుడు ఇద్దరినీ సంతృప్తిపరచాలి. కృష్ణుడికి ఎప్పుడు ఇలాంటి కార్యాలే అప్పచెప్పబడుతూ ఉంటాయి.
ఇన్ దిస్ వే వన్ ది యంగ్ మ్యాన్ హూ సా దట్ దిస్ ఓల్డ్ మ్యాన్ ప్రామిస్డ్ బిఫోర్ లార్డ్ కృష్ణ గోపాల్ జీ అండ్ హీస్ నౌ సైలెంట్. సో వన్ డే హీ కేమ్ అండ్ ది సన్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ హీ వాజ్ ఓన్లీ పొలిటీషియన్ ఎథిస్ట్ క్లాస్. So, when the father said, I have promised, how can I deny? Now, when there will be some talk about this, you simply say, hey, I don't remember what I said. That's it. Then I shall manage. So, what can be done? Although he did not like to say like that, but he has to see both sides. So, one day the young man came, sir, probably now you are silent, you do not do anything. What is in your mind? So when he was talking with the old man like that, his son came out. You rascally want to marry my daughter, my sister? Are you fit for that? So all inlands. And he brought a stick. Cut out, I shall, otherwise I shall beat you like that. Then other neighborhood members, what is the trouble? So he said, that this young man went with my father to Vrindavan. He took all his money by giving it intoxication. And now he's talking that my father has promised to give my sister to him. Do you think it is possible? So all the neighborhood men said, yes, he's very rich man, and how this poor man can be? Maybe he has taken his money. So the young man said, no, sir. He has promised before. I am not very much anxious to marry his daughter. But I am simply anxious that he promised before the deity. How is that? He can withdraw the promise. It is a great offense. He is thinking in that.
Ividanga Krishnani avrda brahmanu pradhinchadu. Konni rojulain tarvata బ్రాహ్మణ యువకుడు ఆయన గమనించాడు. ఆ రోజు కృష్ణుడు ముందు, గోపాల్జీ విగ్రహం ముందు వృద్ధబ్రాహ్మణుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ ఇప్పుడేమో నిశ్శబ్దంగా ఉన్నాడు, మాటామంతు లేకుండా. ఏమిటి ఇలా ఉన్నాడు కనుక్కుందామని చెప్పి వృద్ధబ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణ యువకుడు వచ్చేసరికి అక్కడ వాళ్ళింట్లో కూడాను ఆ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను చాలా రాజకీయవేత్త అనమాట, నాస్తికుడు కూడాను. అందుకని అతనేమన్నాడంటే తండ్రితో, నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. తండ్రి ఏమన్నాడు, నా ఉద్దేశం ఏముంది, నేను ఆ రోజు వాగ్దానం చేశాను కాబట్టి నేను చేసిన వాగ్దానాన్ని మళ్ళీ ఎట్లా నేను కాదని చెప్పేది, ఇచ్చిన మాట ఎలా తప్పేది అన్నాడు. అప్పుడు పెద్దకొడుకు అంటాడు, లేదు లేదు, ఒకవేళ అతను గనక వచ్చి ఆ రోజు మీరు వాగ్దానం ఇచ్చారు కదా ఏమైంది దాని సంగతి అని అడిగితే నువ్వు సరళంగా ఈ ఒక్క ముక్క చెప్పు చాలు. ఏమని? అవునా, నేను అన్నట్టుగా నాకేం గుర్తులేదే. నేనన్నానా? నాకైతే గుర్తులేదు, నేనేమన్నాను నాకే తెలీదు, అట్లా అని చెప్పు చాలు అంతే. ఇంకా మిగతా విషయం అంతా నేను చూసుకుంటాను, నువ్వు ఆ ఒక్క ముక్క చెప్పు, మిగతాదంతా జరిగేది నేను చూసుకుంటానని చెప్పాను. ఇంకా మరేం చేస్తాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు? అలా అనడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరి అక్కడ రెండు వర్గాల వైపు ఆలోచించాలి కదా, అందుకని చెప్పేసి అలా అనుకున్నాడు. ఒకరోజున యువకుడు వచ్చాడు. వచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణుడితో అన్నాడు, అయ్యా మీరు వాగ్దానం చేశారు, ఇప్పుడేమో నిశ్శబ్దంగా ఉన్నారు, ఏమి చేయట్లేదు, ఏం ప్రయత్నాలు జరగడం లేదు, అసలు మీ మనసులో ఏముంది, ఏం విషయం చెప్పండి అన్నాడు. అనేలోపు ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏదో చెప్పబోయేలోగానే అతని కుమారుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాడు, రే మూర్ఖుడా, వివాహానికి నా చెల్లెలే నీకు కావాల్సి వచ్చిందా? అసలు నీకు నిజంగా ఆ విధంగా వివాహం చేసుకోవడానికి యోగ్యత ఉందా? నీ అర్హత అసలు ఎంత? నీ ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్లుగా, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకొచ్చాడు. కర్ర తీసుకొచ్చి ముందు బయటికి పోతావు లేదా, లేకపోతే కనుక ఈ కర్రతో కొట్టి కొట్టి తరిమేస్తానని చెప్పాను. ఇంతలో పక్కింటి ఆయన వచ్చాడు. వచ్చి ఏంటండి, ఏమైంది, ఏమిటి ఇబ్బంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు అనమాట, చూడండి ఈ అబ్బాయి, ఈ కుర్రవాడు మా నాన్నగారితో పాటు బృందావనానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడేం చేశాడు, మా నాన్నగారికి తెలియకుండా ఏదో మొత్తం మంది వేసేసి మా నాన్నగారి దగ్గర డబ్బంతా కాజేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మా నాన్నగారు అంటే ఇతనికంట వాగ్దానం చేశారంట, నా చెల్లెల్ని ఇతనికి ఇచ్చి చేస్తానని చెప్పి వాగ్దానం చేశారంట. అసలు నిజంగా ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలేనా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఆ పక్కింటి ఆయన, అవును నిజమే కదా, వీళ్ళు చూస్తే చాలా చాలా ధనవంతులు, నువ్వు చూస్తే ఏమో చాలా చాలా పేదవాడివి. బహుశా ఇతను చెప్పేదాని ప్రకారం ఈ కుర్రవాడు బృందావనం వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గర ధనవంతగాడను దొంగిలించే ఉంటాడు అని అనుకుని అన్నాడు అనమాట. అనగానే వెంటనే ఆ యువకుడు ఏమన్నాడంటే, అయ్యా దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, ఈ పెద్ద ఆయన భగవంతుడి ముందు వాగ్దానం చేశాడు ఆ రోజు బృందావనంలో, నాకేమీ ఆయన కుమార్తెను వివాహం చేసుకోవాలనేటువంటిది ఆందోళన కాదు, ఆతృత లేదు. నాకున్న ఆందోళన అంతా, లోపల కలిగే ఆతృత అంతా ఏమిటనంటే, భగవంతుడు ముందు, శ్రీ విగ్రహం ముందు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేసినటువంటి వాగ్దానాన్ని వెనక్కి ఎలా తీసుకుంటాడు? అలా చేస్తే అది చాలా పెద్ద అపరాధం కదా, అదే నా పట్టింపు అంతా కూడా అని చెప్పి అన్నాడు.
So in the meantime, his son came out, all right, if the duty has become witness, if you can bring the duty here and he gives witness, yes, my father promised, then I also promise that my sister will be married with you. Because he is atheist, he is thinking that duty is not going to come here. How he can come and first such a, from such a long distant place, this is impossible. Crazy man may say that duty has become witness, but it is not possible. So he said, all right, I am going to Vrindavan to bring the witness.
ఈ విధంగా ఈ సంభాషణ జరుగుతుండే లోపల, ఇలా అంటుండే లోపల వెంటనే ఇదంతా కూడా వింటూ వింటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడి కుమారుడు అన్నాడు అనమాట. ఏమన్నాడు అంటే, సరేనయ్యా, నువ్వు మాట్లాడితే మాటి మాటికిను ఆ రోజు విగ్రహం ముందు ప్రమాణం చేసావు, ఆ రోజు స్వామివారి శ్రీ విగ్రహం ముందు వాగ్దానం చేసావు అని చెప్పేసి అంటున్నావు. అంటే నువ్వు నిజంగా ఆ విగ్రహం ముందు ఆయన వాగ్దానం చేస్తుంటే ఆ విగ్రహాన్ని పిలిపించి సాక్ష్యం చెప్పించు, సాక్ష్యం చెప్పించి ఆ విగ్రహం చేత మాట్లాడించు. అవును నిజంగానే ఈ పెద్ద ఆయన బృందానికి వచ్చి ఈ విధంగా ఈ కుర్రవాడికి వాగ్దానం చేశాడు అని చెప్పి చెప్పాము, ఆ విధంగా విగ్రహాన్ని చెప్పమను, సాక్ష్యం చెప్పమను. అలా గనక సాక్ష్యం చెప్తే నేను ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను, ఖచ్చితంగా నా చెల్లెల నుంచి నీకు వివాహం చేస్తానని చెప్పు. ఎందుకంటే అతను నాస్తికుడు కాబట్టి అతను ఏమనుకుంటున్నాడంటే, విగ్రహాలు ఏముంది, ఇవి రాళ్ళు కదా, రాళ్ళు నడవలేవు కదా, కాబట్టి అంత దూరం నుంచి ఆ విగ్రహం ఇక్కడికి ఎలా వస్తుంది, సాక్ష్యం ఎలా చెప్తుంది, అది సాధ్యమైనటువంటిది కాదు. ఈ పిచ్చోడు మాటి మాటికి విగ్రహాలు సాక్ష్యంగా చెప్పావు నువ్వు అని చెప్పి అంటున్నాడు, కానీ అసలు విగ్రహాన్ని సాక్ష్యం చెప్పించి నాకు తీసుకురాగలుగుతాడా ఏమిటి, అది సాధ్యమయ్యే పని కాదులే అని చెప్పని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణ యువకుడు ఏమన్నాడంటే, సరే అయితే నేను బృందావనం వెళ్తున్నాను, బృందావనం వెళ్ళి సాక్ష్యాన్ని పిలుచుకొని వస్తాను, సాక్షిని తీసుకొని వస్తాను అని చెప్పి అన్నాడు.
So he went there again, and he knows that he is Supreme Personality, Godhead Personality. He does not know his deity, that he is Supreme Personality of God. Sir, your devotee, I know the old man is your devotee, but he is now perplexed on account of his son and wife, so you have to go with me and say, yes, this promise was made before you. to become witness. So Gopalji said, how I can go? Do you think a marble deity can go anywhere? So he asked devotee, he said, yes, marble deity, if he can speak, he can go also. Then he could not say it. By logic, Krishna was defeated. Yes? Sir, if you can speak, you can go also. So you have to go. All right. So I'll go with you, but don't see back. I'll go. Rest assured. And we'll hear the tinkling sound of my ankle bell. So, you know that I am coming. Daily, you offer me 1 kilo of rice and on the way, I shall go.
Brahmani kuda Vrindavananiki velladu. Vrindavananiki vellin tarvata akkada Gopalji vigraham daggariki velladu. Ee Brahmani kudiki baaga telusu. Sakshattu devadevudu aina భగవంతుడు అక్కడ నిజంగా ఆ గర్భగుడిలో ఉన్నటువంటిది విగ్రహం కాదు, సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు. పేరుకి విగ్రహం ఉన్నా గానీ యథార్థంగా విగ్రహ రూపమైన భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఈ సత్యం ఆయనకు బాగా తెలిసి ఉంది కాబట్టి తిన్నగా ఆ బ్రాహ్మణ యువకుడు గోపాల్జీ మందిరానికి వెళ్ళి భగవంతుడితో మొరపెట్టుకున్నాడు. స్వామి, నీ భక్తుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతను నీ భక్తుడే, నీ భక్తుడే కానీ ప్రస్తుతం తన భార్య చేత తన కుమారుడి చేత పూర్తిగా కలచింది అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయలేదు తెలియడానికి ఆయనకి పాల్పోవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. కాబట్టి ఇప్పుడు దయచేసి నువ్వు నాతో పాటు రావాలి, నాతో పాటు వచ్చి నువ్వు చెప్పాలి, అవును ఈ పెద్ద ఆయన ఆ రోజు బృందావనం వచ్చినప్పుడు ఈ కుర్రవాడికి ప్రమాణం చేశాడు, కుమార్తెని వివాహం చేస్తానని వాగ్దానం చేశాడని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలి అన్నాడు. గోపాల్జీ ఏమన్నాడంటే, బృందావనం నుంచి అంత దూరం ఉందా, నేనెలా వస్తాను, నేను పాలరాయి విగ్రహాన్ని కదా, పాలరాయి విగ్రహం ఉన్నప్పుడు నేను ఎలా నడవగలను అని చెప్పాను. ఆ భక్తుడు ఏమన్నాడంటే, ఓహో పాలరాయి విగ్రహం తమరు, మరి పాలరాయి విగ్రహం మాట్లాడగలేంది, పాలరాయి విగ్రహం నడవలేదా అని చెప్పాను. ఇంకప్పుడు గోపాల్జీ ఏం చెప్పడానికి ఏం మాట దొరకలేదు ఆయనకి, ఏం మాట్లాడలేకపోయాడు. ఏమైందంటే అక్కడ తర్కం ప్రకారంగా కృష్ణుడే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ బ్రాహ్మణి కూడా అన్నాడు, అయ్యా స్వామి మీ మాటలు నాకు చెప్పొద్దు కాని పాలరాయి విగ్రహం మాట్లాడగలేంది, పాలరాయి విగ్రహం కదలలేదా నడవలేదేమిటి, మీరు నాతో పాటు ఖచ్చితంగా రావాల్సిందే, సాక్ష్యం చెప్పాల్సిందే అని. అప్పుడు స్వామి ఏమన్నారంటే, సరే వస్తాను, నీతో పాటు వస్తాను, అయితే నీ వెనక వస్తాను, నువ్వు వెనక తిరిగి చూడొద్దు, కానీ నువ్వు ముందుకు వెళ్తూ ఉండు, నేను వెనక వస్తానని లేదనేటువంటి నా కాలిగజ్జల శబ్దం ద్వారా నీకు అర్థమవుతుంది, కాబట్టి కాలిగజ్జల శబ్దం వినిపించడం వల్ల నేను నీతో పాటు వస్తున్నానని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఎలాగో వస్తున్నాను కదా, రోజుకి అదే 1 కేజీ అన్నం నైవేద్యంగా పెట్టు, నా పాటికి నేను వస్తుంటాను నీతో అని చెప్పేసాను.
సో వెన్ ది డ్యూటీ రీచ్డ్ ఆల్మోస్ట్ 1 మైల్ అవే ఫ్రమ్ ది విలేజ్, ది యాంకిల్ బెల్ and tinkling of the ankle bell was not heard. So he was very much anxious for whether he has not come. He saw backside, he saw the deity there. So he said, sir, now the deity said, now I shall not go, because I told you, don't see backside. That you have seen now backside, I am here of course, but I cannot go any farther. So he informed the village that my Gopalji witness has come. He come here. So all the village people immediately came there and saw the big deity. Gopalji is there. So they could understand that it is not possible to carry this deity from such a long distance. He has brought it. And it was hundreds of, at least 1,000 miles. So, they accepted, yes, duty has come and the marriage was performed. That Then a temple was constructed by the king of that country. So away the Maharaj, king of Jagannath Puri, conquered that country, and he was a devotee. He took out the deity. That deity is still there near Jagannath Puri. He is known as Sakhi Gopal, the witness Gopal. Still, people go and see.
Avidanga Brahmani kuda bayaleraadu venakala Gopal ji vastunnaru. విగ్రహం కూడా బయలుదేరింది. అలా వాళ్ళు ప్రయాణం చేసి చివరికి ఆ యువక బ్రాహ్మణుని యొక్క గ్రామానికి సరిగ్గా 1 మైలు దూరంలో ఉందనగా కాలి గజ్జల శబ్దం వినపడడం ఆగిపోయింది. ఏమిటి కాలి గజ్జల శబ్దం, గంటల శబ్దం వినపడడం లేదు అని చెప్పేసి ఆందోళనతో, అసలు స్వామి వెనక వస్తున్నారు లేదా అని చెప్పి ఆందోళనతో టక్కున వెనక్కి తిరిగి చూశాడు బ్రాహ్మణ యువకుడు. చూస్తే ఏముంది, గోపాల్జీ విగ్రహం అక్కడే ఉంది. అప్పుడు గోపాల్జీ అన్నారు, నేను ముందే చెప్పానా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని? ఇప్పుడు వెనక్కి తిరిగి నువ్వు చూసావు కాబట్టి నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక్కడే ఉంటాను, ఇంకెక్కడి నుంచి నేను ఎక్కడికి కూడా రాను, ఇంతే అని చెప్పాను. అప్పుడు వెంటనే బ్రాహ్మణుడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామస్తులందరికీ తెలియజేశాడు, మా గోపాలుడు వచ్చాడు, మా గోపాలుడు సాక్ష్యం చెప్పడానికి మన ఊరికి వచ్చాడు, మన ఊరికి మన గోపాలుడు వచ్చాడు, రండి అని చెప్పేసి అన్నాడు. అనగానే మొత్తం గ్రామస్తులందరూ కూడా వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ ఆ విగ్రహం దగ్గరికి వచ్చారు. చూస్తే గోపాల్జీ విగ్రహం. వాళ్ళు చూడగానే అర్థం చేసుకున్నారు, ఇంత పెద్ద విగ్రహాన్ని ఇన్ని వేల మైళ్ళ దూరం ఇతను మోసుకొని తీసుకుని వచ్చాడంటే అది సాధ్యమయ్యే విషయం కాదు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే దాదాపుగా 1000 మైళ్ళ దూరం ఉంది. వాళ్ళు అంగీకరించారన్నమాట, నిజమే విగ్రహమే కదిలి వచ్చింది అని చెప్పన్నారు. తర్వాత వాళ్ళ వివాహం వైభవంగా జరిగింది. తర్వాత ఆ దేశపురాజు ఎవరైతే ఉన్నారో ఆయన స్వామికి చక్కటి మందిరాన్ని కట్టించాడు. మళ్ళీ ఆ తర్వాత కాలంలో ఏమైందంటే జగన్నాథ్పురిని పరిపాలించేటువంటి ఈ రాజు ఈ దేశపురాజుని యుద్ధంలో ఓడించాడు. ఆ జగన్నాథ్పురిలో ఉన్నటువంటి ఆ రాజు ఏమో భక్తుడు కాబట్టి యుద్ధంలో ఓడించాడు కాబట్టి ఏం చేశాడంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, ఈ గోపాల్జీ విగ్రహాన్ని తన దేశానికి అంటే తన యొక్క జగన్నాథ్పురి ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రోజు కూడాను మీరు పూరి జగన్నాథ్ వెళ్తే అక్కడ ఈ విగ్రహాన్ని చూడొచ్చు. ఆయన సాక్షి గోపాల్ అని చెప్పి అంటారు. సాక్షి గోపాల్ అంటే సాక్ష్యం చెప్పేటువంటి గోపాలుడు. ఇప్పుడు కూడా ప్రజలు వెళ్లి దర్శనం చేసుకుని వస్తుంటారు.
సో ది ఎయిత్ క్లాస్ మ్యాన్ విల్ ఆల్వేస్ థింక్ ద డ్యూటీ ఇస్ ఎ డాగ్. దీస్ పీపుల్ క్రేజీ ఫెలో, దే ఆర్ వర్షిపింగ్ డాగ్, బట్ నాట్ ఫర్ ఎ డివోటీ. ఫర్ ఎ డివోటీ ది డ్యూటీ is prepared to talk and offer his blessing. So therefore, we should consider either the picture or the deity not as such, but this is very reasonable, because in the Bhagavad Gita we see Krishna says that Bhumi Vapana Lova Yukhangvana Bhutti Devaja. Bindame Pukiti Astodha. It is my image. It is my image. The earth, water, air, fire, sky, mind, intelligence, they are my separated image. So, it is emanation from Krishna. Either you take the earth, water, fire, air, anything, it has come from Krishna. So they are not different. The energy and the energetic are not different, identical. And Krishna being omnipotent, he can do anything by his energy. That is the meaning of omnipotent.
కాబట్టి నాస్తిక జనులు ఏమనుకుంటుంటారంటే ఎప్పుడు కూడా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికిన అవి శిలా ప్రతిమలు అంతే, రాళ్ళు అంతే, వాటిలో దేవుడు ఉండడం అట్లానే లేదు అనుకుంటారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే అలాంటి విగ్రహారాధన చేసే వాళ్ళని చూసి వీళ్ళంతా పిచ్చివాళ్ళు, ఊరికినే రాళ్లని రప్పల్ని పూజిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే భక్తుడు విషయానికి వచ్చేసరికి అలా అనుకోడు. భక్తుడు విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆ భక్తుడితో మాట్లాడడానికి కానీ, అతనికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి కానీ, అతనితో సంభాషించడానికి కానీ అన్ని విధాల విగ్రహాలు సంసిద్ధంగా ఉంటాయి. భగవంతుడు అంతలా ప్రతిస్పందిస్తాడు భక్తుడితో. అందుకని మనమందరం కూడా ఎప్పుడే కానీ భగవంతుని చిత్రపటాన్ని కానీ భగవంతుని విగ్రహాన్ని కానీ ఏదో సామాన్యమైన రాయనో సామాన్యమైన కాగితం అని అలా అనుకోకూడదు. ఇంకొకటి మీరు ఆలోచించండి, ఇది చాలా సహేతుకంగా ఉంటుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు, భూమి రాపో నలోవాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయం 4వ శ్లోకంలో, ఇది నా శక్తి, నాకు సంబంధించినటువంటి శక్తి. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడాను నా నుండి విడివడి ఉన్న నా భిన్న ప్రకృతి లేదా నా భిన్న శక్తులు ఇవి. అంటే ఇవన్నీ కూడాను కృష్ణు నుంచి ఉద్భవించాయి. కాబట్టి మీరు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇలా ఏ తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ కృష్ణు నుంచే వచ్చాయి. కృష్ణు నుండి వచ్చాయి కాబట్టి అవి కృష్ణుడికి భిన్నము కాదు. శక్తి, శక్తిమంతుడు ఇద్దరు కూడాను భిన్నము కాదు, అభిన్నం. శక్తి, శక్తిమంతుడు ఇద్దరు కూడా విడదీయలేము, వాళ్ళు అభిన్నం. అలానే కృష్ణుడు ఆయన సర్వశక్తిమంతుడుగా తన యొక్క ఏ శక్తితోనైనా అతను ఏ కార్యమైనా సరే చేయగలడు. అసలు నిజంగా సర్వశక్తిమంతుడు అంటే అదే అర్థం.
In ordinary things also, just like a man has got enough money, that money is energy of the man, you can understand. So with that money he can do so many things. Although the money is in the bank and it is at home, by his order, so many things can be done. He can start a big factory, business, everything, although he is in the home. It is very easy to understand, because the energy is there. Similarly, Krishna may be far away from here, us. Even if Krishna is not far away, Krishna is within our heart. But even if we think that Krishna is living in Goloka Vrindavan, which is unlimitedly far away from here, because this universe, you cannot estimate. You can see the border of the universe, the round sky, but nobody can reach there. There is no such means. The scientists calculate it will take 40,000 of years to reach there by the light here. So they are so much proud of material science. They see the sun, they know, they cannot go there. Cannot go there. There are so many planets we see at night. They are actually planets like this planet. But you can go there. You are so limited. So, how you can go to the planet where Krishna lives, Goloka Vrindavan? You cannot go in the reach in this material planet. What to speak of the spiritual planet? The spiritual planet means crossing this wall, the sky, 7 layers of wall. Earth, water again. And each layer is 10 times bigger than the other layer. This is the construction of the universe. So you have to penetrate through these layers, then you come to the spiritual sky. And the spiritual sky, there are millions of planets, Vaikuntha planets, and the topmost is Goloka Vrindavan. So just imagine how far it is. Krishna's abode.
శక్తిని, శక్తిమంతుడిని మనం వేరు వేరు చేయలేం. చివరికి మీరు గమనిస్తే సామాన్య విషయాలతో కూడా మీరు చూడండి, ఉదాహరణకు ఒక మనిషి దగ్గర చాలా ధనం ఉంది అనుకున్నాం. ఆ ధనం అనేటువంటిది ఆ మనిషికి శక్తి, ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మనిషి శక్తి ఏంటంటే ధనమే. అతను ఆ ధనంతో ఎన్నెన్నో పనులు అతను చేయవచ్చు. అతని ధనమంతా కూడాను బ్యాంకులో ఉన్నప్పటికి కూడా, అతను ఇంటి దగ్గర ఉన్నప్పటికి కూడా అతని ఆజ్ఞ చేత ఎన్నో పనులు జరిగిపోతూ ఉంటాయి. అతను ఒక పెద్ద కర్మగారాన్ని ప్రారంభించవచ్చు, ఒక పరిశ్రమను పెట్టుకోవచ్చు, ఒక పెద్ద వ్యాపారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అతని ఇంటి దగ్గర కూర్చొని ఉండి కూడాను ఇవన్నీ చేయొచ్చు. ఈ విషయం మనం అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా సులభం. ధనంతో నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ధనము అనే శక్తి ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా కృష్ణుడు మనకు చాలా 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 సుదూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రమేయం ఇక్కడ తన శక్తులు చేసి చేయిస్తూనే ఉంటాడు. ఆయన చాలా చాలా సుదూరాన ఉన్నప్పటికీ అంటే అలా ఉన్నాడు అనుకుంటున్నాం మనం అంతే, కానీ కృష్ణుడే మనకి పెద్ద దూరంలోనే ఏమీ లేడు, కృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఒకవేళ కృష్ణుడు ఇక్కడెక్కడ లేడు, గోలోక వృందావనంలో నివసిస్తున్నాడు అని చెప్పి అనుకున్నా కూడా, మరి గోలోక వృందావనం అంటే మనందరికీ కూడా చాలా 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 సుదూరంలో ఉన్నటువంటి అత్యంత దూరంలో ఉన్నటువంటి దివ్యధామం అదే. ఎందుకంటే ఈ విశ్వాన్ని మీరు చూస్తే నిజంగా విశ్వాన్ని మీరు అంచనా వేయలేరు, విశ్వానికి అంతేమిటో కనుక్కోలేరు, అంత చిక్కది ఇది. మీరు ఈ విశ్వానికి అంచులైనటువంటివి మీరు చూస్తూ ఉంటారన్నమాట. అదేమిటంటే గుండ్రంగా ఉండేటువంటి ఈ నీలి ఆకాశమే విశ్వానికి అంతులా కనిపిస్తుంది, కానీ ఎవరు కూడా అక్కడికి చేరుకోలేరు, అసలు అలాంటిది అంటూ ఏమి లేదన్నమాట. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళు లెక్కలు వేస్తూ ఉంటారు, లెక్కలు వేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంతి వేగంతో 40,000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ విధంగా చెప్పి వాళ్ళ భౌతికమైన విజ్ఞానాన్ని చూసుకుని వాళ్ళు గర్విస్తున్నారు. వాళ్ళు సూర్యుని చూస్తారు, చంద్రుని చూస్తారు, కానీ ఎవరి దగ్గరికి పోలేరు. సూర్యుడి దగ్గరికి కానీ చంద్రుడి దగ్గరికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోలేరు అనమాట. ఇంకా అవే కాదు, చాలా గ్రహాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం రాత్రి వేళల్లో చాలా చాలా గ్రహాలు మనకు కనిపిస్తుంటాయన్నమాట. ఈ భూమండలం లాగానే అలా ఎన్నో ఎన్నో గ్రహ మండలాలు ఉన్నాయి. మరి అక్కడికి ఎవరు వెళ్ళగలుగుతారు? మనం చూస్తే చాలా చాలా పరిమితమైనటువంటి వాళ్ళం. మరి ఈ కృష్ణుడు నివసించే గోళ గురుందానానికి మనం ఎలా వెళ్ళగలుగుతాము? భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గ్రహాలకే వెళ్ళడం కష్టంగా ఉంటే ఇంకా కృష్ణలోకానికి ఆధ్యాత్మిక జగత్తులకు మనం ఎలా వెళ్ళగలుగుతాము? ఆధ్యాత్మికమైనటువంటి లోకాలు అనంటే ఆ లోకాన్ని చేరడం అనంటే ఈ భౌతికమైనటువంటి గోడలన్నింటినీ కూడాను పూర్తిగా దాటుకొని ఈ భౌతికమైనటువంటి విశ్వాన్ని అంత ప్రద్దలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే మనము మొత్తం 7 ఆవరణాలు ఉంటాయి, ఆ 7 ఆవరణాలని కూడాను మనము చొచ్చుకొని వాటిని దాటుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక ఆకాశానికి రాగలుగుతారు. ఆ ఆధ్యాత్మిక ఆకాశంలో కూడాను అక్కడ 100,000,000,000,000 గ్రహ మండలాలు ఉన్నాయి, వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆ వైకుంఠ లోకాల్లో సర్వోత్కృష్టమైన వైకుంఠ లోకం ఏదయ్యా అంటే గోలోక బృందావనం. ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగా కృష్ణధామం ఎంత దూరంలో ఉందో మీకే అర్థమవుతుంది. శీల ప్రభుపాదికి, శ్రీమద్ భాగవతంకి జయ గౌర ప్రేమ. హరే కృష్ణ. భగవద్గీత పారాయణము.